জমিনের আত্মবন্ধুরা এরা গ্রুপ হওয়ার জন্য এই পুরনিমেন্টে রাশিড বার্থডে యాదవ్ అంతా ఒక రాశికి ఉండేది ఆయనకు పూర్వం. యాదవ్ ఎప్పటి నుంచి ఉందంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. మన హిందూ మతానికి మూల గ్రంథాలు ఏంటంటే వేదం. అది వ్యాసుడు వచ్చిన తర్వాత ఒక రాశిగా ఉన్నటువంటి ఆ వేద రాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం అని కొన్ని భాగాల కింద విడదీసి ఆ రుక్కులన్నింటిని కూడా విడదీసి వేదాలను ప్రచారం చేశాడు. నలుగురికి బోధించి ఆయన ముఖ్యమైన శిష్యులకు బోధించి భారత భూమిలో వేద ప్రచారం చేశాడు. ఆయనకి వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇది మన కృష్ణాష్టమి, శ్రీరామనవమి, రమణ జయంతి, శంకర జయంతి అని మనం ఎలా చేసుకుంటున్నామో ఈ గురు పూర్ణిమ అనేది వ్యాసుడి యొక్క జయంతి. మొదటి గురువు ఎవరంటే సృష్టికి నారాయణుడు. అంటే వ్యాసుడికి నారాయణుడికి ఉన్నటువంటి భేదం ఏంటంటే భేదం ఏమీ లేదు. ఆ నారాయణుడు వ్యాసుడిగా వచ్చాడు. ఆ నారాయణుడు యొక్క అంశే, కానీ తేడా ఒక చోట మటుకు తేడా ఉంది. ఆయనకి నాలుగు చేతులు ఉంటే ఈయనకు రెండు చేతులు ఉన్నాయి, కానీ అంతకంటే పెద్ద తేడా లేదన్నారు పెద్దలు. ఆయనే మహాభారతం రచన చేశారు. మహాభారతం రచన చేసి అందులో భగవద్గీతను వినిపించారు. మధ్వాచార్యుల వారు అన్నారు అది భారతమే. మహాభారతం ఎందుకు అయిందంటే భగవద్గీత అందులో ఉంది కాబట్టి అది మహాభారతం అయింది అన్నారు మధ్వాచార్యుల వారు. మన హిందూ మతంలో ప్రస్థాన త్రయము అని అంటారు. అంటే ఒకటి భగవద్గీత, రెండు ఉపనిషత్తులు, మూడు బ్రహ్మసూత్రాలు. ఈ మూడు సమగ్రంగా అధ్యయనం చేస్తేనే కానీ హిందూ మతం యొక్క స్వరూపం తెలియదని పెద్దలు అంటారు. ఒకటి భగవద్గీత, రెండు ఉపనిషత్తులు, మూడు బ్రహ్మసూత్రాలు. అయితే బ్రహ్మసూత్రాలు చదివి అర్థం చేసుకోవడం కష్టం. వ్యాఖ్యానం చదివినా అర్థం కాదు. ఒక ఆత్మజ్ఞానం గురించే యాదంలో చెప్పారని అనుకోకుండా సమస్త విషయాలు, పెళ్లి ఎలా జరగాలో, ఇప్పుడు మనకు శుభ కార్యక్రమాల్లో అశుభ కార్యక్రమాల్లో జరిగే మంత్రాలన్నీ వేదంలో అయ్యాయి. చాలాసార్లు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వేదంలో ఒక ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య చెప్పారేమో, మిగతా ఏమీ లేదేమో. సమస్త విషయాలు చెప్పారు. అర్థశాస్త్రం చెప్పారు, విని విద్య చెప్పారు, యుద్ధం ఎలా చేయాలో చెప్పారు, డబ్బు ఎలా సంపాదించాలో చెప్పారు, ఆ సంపాదించిన డబ్బు ఎలా వినియోగించాలో చెప్పారు, యుద్ధం ఎలా నేర్చుకోవాలో, యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎంత ధైర్యంగా పోరాడాలో, ఎంత కరేజ్ ఉండాలో అని సమస్త విషయాలు, ఇల్లు ఎలా కట్టుకోవాలో, జీవితం ఏ రకంగా జీవించాలో, ఇలా సమస్త విషయాలు, భౌతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అన్ని వేదంలో చెప్పారు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం ఆత్మజ్ఞానం గురించే చెప్పారేమని అనుకుంటారు. కానీ ఆ వేదంలో అనేక విషయాలు చెప్పి ఆ వేదాల యొక్క చివరి భాగంలో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు ఉన్న సారాన్ని మన వాళ్ళు వేదాంతము, వేదాంతము అని పిలుస్తారంటే అంతకంటే ఏం లేదు. వేదాంతం అంటే వేదముల యొక్క అంతములో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి సారాన్ని వేదాంతము అని పిలుస్తారు. అది మీకు అర్థం చేసుకోవడానికి వివరంగా ఉంటుందని చెప్తున్నాను. భారతీయ సాహిత్యాన్ని క్రియేట్ చేసిన వాడు, భారతీయ సాహిత్యాన్ని ఈ రోజున ఈ రూపంలో ఉండటానికి కారణం ఆయన, వ్యాసుడే కారణం. ఆయన ఎంతో సాహిత్యాన్ని క్రియేట్ చేశాడు. వేదవ్యాసుడు పురాణాలు రాశాడు, కావ్యాలు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు, ఇంకా అనేకం ఆయన రచనలు, అనేకమైనటువంటి అనేక రచనలు ఉన్నాయి. ఆయన పోయెట్టు, రైటరు, థింకరు, సమస్తుంది. ఆయన మెదడులో వికసించని భాగం లేదు. ఆయన భారతం రాసి ఒక మాట చెప్పాడు వ్యాసుడు, ఈ భారతంలో లేని విషయం లోకంలో ఎక్కడా లేదన్నాడు. మీరు భారతం కనుక చదివితే వ్యాసుడు ఏమని చెప్పాడంటే భారతంలో లేని విషయం లోకంలో ఎక్కడా లేదు. అంటే ఏంటి, భారతం కనుక మీరు చక్కగా అధ్యయనం చేస్తే లోకంలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఒక్కో మనిషి స్వభావం ఒక రకంగా ఉంటుంది, అసూ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మరొకటి మరొకటి ఈ గుణాలు, మనిషి యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా మంచి స్నేహాలు చేస్తే వాడు ఎలా బాగుపడతాడు, చెడు స్నేహాలు చేస్తే ఎలా పాడైపోతాడు, స్వరసిద్ధంగా మంచి మనిషి కూడా డేట కంపెనీ వల్ల ఏ విధంగా అయితే పాడైపోతాడు, ఇటువంటి విషయాలు, అనేక విషయాలు భారతంలో చెప్పబడ్డాయి. భారతం అంటే కేవలము కౌరవ పాండవుల మధ్య యుద్ధం మాత్రమే అనుకోకండి, మన హ్యూమన్ మైండ్కి, మనం బాగుపడటానికి ఎన్నో విషయాలు భారతంలో వ్యాసుడు వాళ్ళని అక్కడ ఆ పాండవుల్ని కౌరవులను ఉరికి నెపంగా పెట్టుకుని అనేక మంచి విషయాలు భారతంలో చెప్పాడు. అంటే భారతంలో లేని విషయం లోకంలో ఎక్కడా లేదు అని చెప్పాడు. ఆ భారతంలో ఒక భాగమే భగవద్గీత. భారతదేశంలో మన హిందూ మతంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవులు ఉన్నారు, శాక్తీయులు ఉన్నారు, శైవులు ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, ఇంకా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి మన హిందూ మతంలో. ఈ హిందూ మతంలో అనేక బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎవరి శాఖలో, ఎవరు ఏ శాఖలో ఉన్నా, ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ వ్యాసుడు పుట్టిన రోజుని మన పూర్వీకులు ఎలా నిర్ణయించారంటే వ్యాసుడు పుట్టిన రోజుని ఎవరి గురువును వారిని ఆరాధించు సంవత్సరానికి ఒక్కరోజైనా ఎవరి గురువును వారు ఆరాధించుకోమని గురువు పట్ల వారికున్న కృతజ్ఞత తెలియపరచుకోవడం కోసం 365 రోజులు మీరు చేయకపోయినా కనీసం ఒక్కరోజునైనా గురువు పట్ల మీ ప్రేమను ప్రకటించనని చెప్పటానికి మన పెద్దలు ఎవరి గురువును వారిని గౌరవించకుండా అని చెప్పటానికి మన పూర్వీకులు మన పెద్దలు వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా నిర్ణయించారు. అంటే వ్యాస పూర్ణిమే గురు పూర్ణిమ. రాముడు అవతార పురుషుడు, ఆయన కూడా ఈ సాంప్రదాయం నిలబెట్టడం కోసం, గురు శిష్య సాంప్రదాయం నిలబెట్టడం కోసం ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్ళారు, వశిష్ఠుడి దగ్గరికి. అలాగే కృష్ణుడు కూడా అవతార పురుషుడు, ఆయనకి మామూలుగా బాహ్యంగా గురువు అక్కర్లేదు, కానీ ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్ళాడు, వారు కృష్ణుడు కూడా. అలాగే శంకరుడు కూడా, ఆదిశంకరాచార్యుల వారు కూడా గురువు అక్కర్లేదు, శంకరుడు యొక్క అంశ. అంటే ఆయన కూడా గురువు అక్కర్లేదు, ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం, ఒక క్రమశిక్షణ నిలబెట్టడం కోసం. అంటే వాళ్ళు సుదశుద్ధాగా అసలు బోరం జీనియస్ వాళ్ళు. షేక్స్పియర్ చెప్పినట్టు కొంతమంది పుట్టుకతోటి మహాత్ముల కింద పుడతారు, కొంతమంది పుట్టి మంచి పనులు చేసి మంచితనం సంపాదిస్తారు, గుడ్నెస్ సంపాదిస్తారు, గ్రేట్నెస్ సంపాదిస్తారు. కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టరు, లోకంలోనే మంచి పనులు చేయరు, కానీ మమ్మల్ని గొప్పవాళ్ళ కింద గుర్తించి మన సమాజాన్ని పీడిస్తూ ఉంటారు. ఈ మూడో రకం మహాత్ములు కూడా లోకంలో ఉన్నారని షేక్స్పియర్ చెప్తారు. మూడు రకాల మహాత్ములు ఉన్నారని, కొంతమంది పుట్టుకతోటే మహాత్ములుగా పుడతారు, అది శంకరాచార్యుల వారు అటువంటి వాళ్ళు. కొంతమంది భారతదేశంలో పుట్టి కొన్ని ఘనకార్యాలు సాధించి, అంటే సాక్రిఫైస్ లేకుండా ఘనకార్యం జరగదు. గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైసెస్ ఓన్లీ. మనం ఏదైనా ఘనకార్యం సాధించాలంటే సాక్రిఫైస్ నేచర్ ఉన్నవాడు, సాక్రిఫైస్ ఉన్నవాడు ఘనకార్యం సాధించగల, కానీ సాక్రిఫైస్ కొంతమందికి ఆ సఫరింగ్ కానీ సాక్రిఫైస్ కానీ ఉండదు. ఎవడైతే అవసరమైతే సఫరింగ్కి ఎవడైతే సిద్ధమవుతున్నాడో, సాక్రిఫైస్కి ఎవడైతే సిద్ధమవుతున్నాడో వాడే గ్రేట్ థింగ్స్ అచీవ్ చేయగలడు. కానీ ఏ ఫీల్డ్ అయినా సరే, ఒకటి కబుర్ల వల్ల కాకరకాయల వల్ల సాధ్యపడేది కాదు. ఎందుకు చెప్తుందంటే వాళ్ళందరూ బోరన్ టీచర్స్. మన కృష్ణుడు దేవుడు దేవుడు అనుకుంటున్నాం, కృష్ణుడు కూడా వరల్డ్ టీచర్. శంకరాచార్య వారిని దేవుడు దేవుడు అనుకుంటున్నాం, ఆయన కూడా వరల్డ్ జగద్గురు, వాడు కూడా వరల్డ్, ఏదో ఒక ప్రాంతానికి టీచర్స్ వాడు, వాడు కూడా వరల్డ్ టీచర్. అలాగే రమణ మహర్షిని కూడా, ఆయన కూడా వరల్డ్ టీచర్. ఋషి అంటే ఏంటో నోయర్ ఆఫ్ ట్రూత్. ఏ వస్తువు అయితే అది ఉండటం వల్ల మాత్రమే అది తెలియబడుతూ ఉంటుందో అదే బ్రహ్మం, దాన్ని మనం బ్రహ్మం అని పిలుస్తున్నాం. అదే ఆ బ్రహ్మం ఎవరో కాదు, అందరిలోనూ ఉంది, అంతటిగా ఉంది, అది మనం అయి ఉన్నాం. అయితే అది మనం అయి ఉన్నామంటే అది మనకి ఎందుకు తెలియటం లేదంటే మన మనస్సులో ఉన్న దోషాలు కారణం. గురువు అంటే ఆత్మే, గురువు అంటే ఆత్మ మీ హృదయంలో ఉంటుంది కదా, అది మీకు ఎరుకబెట్టడానికి ఏ బలహీనత, ఏ లోపం, ఏ దోషం మీకు అడ్డొస్తుందో లోపలన్న వస్తువు తెలుస్తూ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆడే ఒక రూపం ధరించి బాహ్యంగా కాళ్ళు చేతులు తొడుక్కని అది బోధించడానికి ఒక నోరు ఉండాలి. కాబట్టి ఆ వస్తువే కాళ్ళు చేతులు తొడుక్కుని ఒక నోరు వేసుకుని బయటకి ఏదో నేను బోధించినట్టు నటిస్తూ నేను అనుగ్రహించి చూపు ద్వారా, చేత ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, ఏదో అనేక రకాలుగా ఎటు చూసిన అవసరం లేక గురువు యొక్క కోపం కూడా గురువు అనుగ్రహమే అని తెలిసిన వాళ్ళు ఆ ధన్యులు అదృష్టవంతులు. ఏదో రకంగా మనిషిని ఒక పలకరించడం ద్వారానో, చూడటం ద్వారానో, లేదా మరొక రకంగానో అనుగ్రహించడానికి చూస్తారు. అనుగ్రహించడం ఏంటంటే ఒక విషయం మీరు గ్రహించుకోండి, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకు తెలుసు, మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. ఎవరో ఇతరుల మాట అటుంచండి, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు, మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. అంటే ఎవడైతే తన బలాన్ని ఈశ్వర శిరస్సు మీద ఊహించి జీవిస్తున్నాడో వాడు ఈశ్వర స్వరూపాన్ని పొందుతారు. ఇందాక చదివారు కదా, అహమతేతకం నిజ విభానకం మహదగం తపో రమణ వాదయం కర్తురాజ్ఞయా ప్రాప్యతే పరం కర్మ కిం పరం కర్మ తజ్జడం. అంటే దైనందిన జీవితంలో ఎవడైతే అహమృక్తి లేకుండా జీవిస్తున్నాడో, డే టు డే లైఫ్లో ఎవడైతే అహమృక్తికి తావివ్వకుండా, ఎవడైతే అహంభావనకి తావివ్వకుండా మాటలో కానీ చేతలో కానీ తన అహంభావన యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవడైతే జీవిస్తున్నాడో అదే తపస్సు. తపస్సు తపస్సు అంటే కేవలం మీరు భోజనాలు మానేసి కూర్చుంటేనే తపస్సు కాదు. అంటే మీ మాటలో మీరు మాట్లాడేప్పుడు అహంభావన కేంద్రంగా మాట రాకూడదు, అహంభావన కేంద్రంగా ఆ తలంపు రాకూడదు, మీ అహంభావన కేంద్రంగా మీ చేత ఉండకూడదు. ఎవడైతే అహంభావన కేంద్రంలో జీవిస్తున్నాడో వాడికి ఆత్మానుభవం కలగదు. దైనందిన జీవితంలో మీరు అహంభావాన్ని కేంద్రంగా కాకుండా చైతన్యాన్ని కేంద్రంలో పెట్టుకుని జీవిస్తే, ఈశ్వరుని కేంద్రంలో పెట్టుకుని జీవిస్తే, పనిలో దేవుణ్ణి చుట్టం నేర్చుకుంటే, అప్పుడు ఆ వస్తువు తనంతట తానేగానే వ్యక్తమవుతుంది. ఆ వస్తువు మనకి వ్యక్తమైతే చూడగలం, కానీ అది కనిపించకపోతే మనం చూడలేం. అది వ్యక్తమైతే మనం చూడటానికి పనికి వస్తాం, కానీ దానం చేసి వ్యక్తం అవ్వకుండా మనకు దాన్ని మనం దర్శించలేం. ఆత్మానుగ్రహానికి, ఆ చైతన్య యొక్క అనుగ్రహానికి, ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అయ్యారో వారికే అది ఎరుకు పడుతుంది. మనం అడిగినంత మాత్రం చేత మన అర్హత లేకపోతే, మనకు యోగ్యత లేకపోతే, మనం అడిగినంత మాత్రం చేత, కోరినంత మాత్రం చేత అది ఎరుకు పడదు. ఎవరైతే దానికి సిద్ధమై ఉన్నారో, అంటే ఆ గ్రేస్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో, ఎవరికైతే సమగ్రత ఉందో, ఎవరికైతే బుద్ధి యొక్క లోతులు ఉన్నాయో, హృదయం యొక్క వైశాల్యం ఎవరికైతే ఉందో, అంటే ఆ అనుగ్రహాన్ని తట్టుకునే శక్తి ఎవరికైతే ఉందో వారికి మాత్రమే రివీల్ అవుతుంది. కొంతమందికి 70 ఏళ్ళు వయసు మామూలుగా 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ కలకాయ మటుకి చైల్డ్ బెయిన్, 2 సంవత్సరం పిల్లడు 3 సంవత్సరం పిల్లడు ఎలా వ్యవహరిస్తాడో, 70 సంవత్సరాలు వచ్చినా కొంతమంది ఎలా వ్యవహరిస్తారు, అది చైల్డ్ బ్రెయిన్స్ మటుకి ఈ వస్తువు వ్యక్తం కాదు. అంటే ఎవరైనా చైల్డ్ బ్రెయిన్స్ మాట్లాడుతుంటే తొందరగా మనం రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ మెదడు యొక్క గ్రోత్ అంటే, మీ శరీరానికి వయసు 80 సంవత్సరాలు ఉండొచ్చింది, కానీ మీ మెదడుకు వయసు 2 సంవత్సరాలు ఉంది, మీరేం చేస్తారు? అంతవరకే మాట్లాడగలరు, అంతకు మించి మాట్లాడలేరు. అంటే మనకు అర్హత లేనప్పుడు ఎంతవరకు అర్హత ఉందో, ఎంతవరకు యోగ్యత ఉందో, అంతవరకు మనం మాట్లాడాలి. కానీ మన అర్హత మించి మనం మాట్లాడలేము, మాట్లాడినా అది ఎక్కడ మీద దాని ప్రభావం ఉండనే ఉండదు. నీలో పవిత్రత లేనప్పుడు, నీలో ఏకాగ్రత లేనప్పుడు, ఇతరుల కోసం ఎలా జీవించాలో నీకు చేత కానప్పుడు నువ్వు మాట్లాడినా దాని ప్రభావం ఇతరుల మీద ఉండదని శాస్త్రం చెబుతుంది. భగవాన్ తనంతర తనగా ఏది రచన చేయలేదు, మాట్లాడలేదు. ఎవరైనా అడిగితే మాట్లాడాడు, ఎవరిని రాయమని అడిగితే రాశాడు. ఏకమక్షరం ముది నిరంతరము, ఉన్నది ఒకటే. సత్యం ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, అది ఒకటిగానే ఉంటుంది. అంటే ఆ వేదాలను మా అన్ని పిండినా, భగవద్గీతను పిండినా, భగవద్గీతను పిండినా, వేదాలను పిండినా, ఉపనిషత్తులను పిండినా, ఆ సారాంశం ఏంటంటే ఒకే వాక్యం, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోకపోతే కోటి జన్మలు ఎత్తున నీకు మోక్షం రాదు అని. మీరు 4 వేదాలను పిండండి, ఉపనిషత్తులను పిండండి, భగవద్గీతను పిండండి, పురాణాలను పిండండి, మీ సారం ఏంటంటే ఒకటే వాక్యం. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఏ గురువుని ఆరాధించినా, ఏ దేవతను ఉపాసన చేసినా, నువ్వెవరో నీకు తెలియకుండా నీకు మోక్షం లేదు, శాంతి లేదు, నిర్వాణ స్థితి లేదు, వైకుంఠం లేదు నీకు. అంటే నేను ఏదో యోగాభ్యాసం చేసినప్పటికీ నేనెవరినో నాకు తెలియనప్పుడు నీకు మోక్షం రాదు. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వెవరో నీకు తెలియాలి. నువ్వెవరో నీకే తెలియనప్పుడు నీకు మోక్షం ఏంటి, నీకు శాంతి? ఇది యోగం చెప్పినటువంటి సారాంశం. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, గురువు అంటే నీ అభిప్రాయం ఏమిటని, గురువు అంటే మీరు ఏమిటని అనుకుంటున్నారు? అతనికి ఏవో కొన్ని కొలతలు, రంగు గల శరీరం కలిగి మానవ రూపంలో ఉన్నవాడని మీ భావం. గురువు అంటే ఇలా ఉన్నాడు, ఈ రంగులో ఉన్నాడు, రెడ్ కలర్ లో ఉన్నాడు, లేకపోతే వైట్ కలర్ లో ఉన్నాడు, బ్లాక్ కలర్ లో ఉన్నాడు, ఈ నడుగు ఎత్తున్నాడు అని గురువుని అంటే మీ ఊరికే గురువు అంటే శరీర మాత్రుడ కాదు. గురువే కనుక శరీర మాత్రుడైతే ఆ శరీరం పతనమైన తర్వాత ఆ గురువుతో మనకు అనుబంధం ఉండదు. పురునోట్లో పడ్డ మాంసం ముక్కకి ఏ గతి పడుతుందో, గురువు అనుగ్రహంలో పడ్డ జీవులకు కూడా అటువంటి గతి పడుతుంది. అంటే పురునోట్లో ఉన్న మాంసం ముక్క బయటకు రాదు, అలాగే గురువు అనుగ్రహంలో ఏ జీవులు అయితే పడ్డాడో వాడు తరించి తీరుతాడు, వాడు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. అయితే ఈ గురువుల్లో కూడా కొంతమంది బురద పాములు ఉంటారన్నాడు రామకృష్ణ పరమహంస. ఈ గురువుల్లో కూడా ఏం చేస్తారటండి, కొంతమంది బురద పాములు లాంటి గురువులు ఉంటారట. ఆ బురద పాములు లాంటి గురువుని చేతిలో కనుక ఈ శిష్యుడు పడ్డారా, ఇంకా వాడు బాధ చెప్పడానికి వీల్లేదు అని చెప్పాడు రామకృష్ణుడు. ఈ బురద పాము ఏం చేస్తుందండి, కప్పలు నిండుతుంది అతను. అది కప్పలు లోపలికి నిండలేదటండి, పోయి విడిచిపెట్టేద్దాం, ఆ కప్పను విడిచిపెట్టేద్దాం, మనం నిండలేకపోతున్నాం, కప్పను విడిచిపెట్టదు అతను. మీకు అర్థమవుతుంది, బురద పాము కప్పలు నిండుతుంది అతను. అది శుభ్రంగా శారో చేసేసినా పర్వాలేదు, పూర్తిగా ముందేసినా కానీ పర్వాలేదు, నిండలేదట్టిన కప్పని. దాన్ని వదలబెట్టండి, దాన్ని బయటికి వెళ్ళినవదండి, ఇది నిండగట్టండి. ఈ లోకంలో కొంతమంది గురువులు ఉంటారు, వాళ్ళు పాలతో వాళ్ళు విడిచిపెట్టరు, వాళ్ళు వీళ్ళు బాగు చేయలేరు, వాళ్ళు బాగుపడినవరు. ఇటువంటి గురువులు లోకంలో ఉన్నారు, వాళ్ళు బురద పాములు అన్నారు రామకృష్ణుడు. వాళ్ళు బురద పాములు ఎట్టండి, అంటే బురద పాములు ఏం చేస్తాయి, కప్పని నింగుతాయి, లేదు నిండగట్టండి, విడిచిపెట్టబెట్టండి. ఈ లోకంలో చాలా మంది బురద పాములు లాంటి గురువులుగా ఉన్నారు, బహు జాగ్రత్త అని చెప్పాడు రామకృష్ణుడు. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చైతన్యమే, గురువు అంటే ఈశ్వరుడే, గురువు అంటే ఆత్మే. ఆ గురువు అంటే ఉన్నదేదో అదే గురువు. ఇక్కడ వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, ఎక్సలెంట్ టీచింగ్, నైస్ టీచింగ్. ఇక్కడ ఒక్క వాక్యం పట్టుకోండి, మీ కళ్ళకి కనిపించినటువంటి అందా అంటే ఏం చేతంటే, మనకి ఎన్ని అందాలు ఉన్నప్పటికీ చూడటానికి కళ్ళు లేనప్పుడు చూడలేదు అని ఒక ఒక చైతన్యం తప్పించి, ఒక ఆత్మ తప్పించి మిగతా అన్ని తలంపులేదు. కానీ చైతన్యం మటికి తలంపు కాదు, ఆత్మ మటికి తలంపు కాదు. నీ పుట్టిక ఒక తలంపు, నీ చావు ఒక తలంపు, నీ రోగం ఒక తలంపు, నీ భయం ఒక తలంపు, నీకు వస్తే దుఃఖం ఒక తలంపు, నీకు వచ్చే నీ టెన్షన్ ఒక తలంపు, నీకు అన్ని జీవితంలో అన్ని తలంపులు. కానీ నీ వర్గంలో ఉంటుండే సత్య వస్తువులను చూశావు, నీ వర్గంలో ఉంటుండే బ్రహ్మమును చూశావు, నీ వర్గంలో నీ కంట్రోలర్ ఎక్కడో లేడు, నీ వర్గంలో ఉన్నాడు ఆ కంట్రోల్. నీ వర్గంలో ఉన్న కంట్రోలర్ మటుకి, నీ వర్గంలో ఉన్నటువంటి ఆ సత్పదార్థం మటుకి, వర్గం యొక్క రోజుల్లో స్వయంగా తనంతటి తానుగా ప్రకాశిస్తున్నటువంటి ఆ వస్తువు మటుకి తలంపు కాదు, భావన కాదు. మిగతా జీవితం పొడుగున నీ పుట్టుకతో సహా, నీ చావుతో సహా మొత్తం అన్ని తలంపులే, అన్ని భావనలే. నీ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే నీకు రియలైజేషన్ దగ్గరికి అన్ని తలంపులే. జీవితంలో సాహిత్యం ఒక తలంపు, సాహిత్యం కూడా ఒక తలంపే. అన్ని జీవితంలో తలంపు వచ్చిన తర్వాత ఒక సాహిత్యం క్రియేట్ అవుతాంట. జీవితంలో అన్ని తలంపులే. నీ చావు కూడా ఏదో గొప్పది అనుకుంటున్నావు, అది తలంపే. నేను చనిపోయేవాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. వయసు వచ్చిన తర్వాత నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను అనుకుంటాడు, అది తలంపే. నాకు అన్నీ తెలుసును అనుకుంటాడు ఒకడు, అది తలంపే. నాకు ఏమీ తెలియదు అంటాడు ఒకడు, అది తలంపే. తెలిసిన వాడివి తలంపే, తెలియని వాడివి తలంపే, అన్ని తలంపులు. ఇంకా తలంపు ఏమిటి ఉంటే వస్తుంది సృష్టిలో, అదే బ్రహ్మము, అదే ఈశ్వరుడు, అదే చైతన్యం, అదే దాని తలంపుకి అతీతం, అది భావములకు అతీతం. అంటే తలంపు లేనిది, భావన లేనిది, ప్రకృతితో అణుమాత్రము ఇసుమంటే ఈ సంబంధం లేని, అంతటా వ్యాపించిన వస్తువు. నువ్వు జీవించున్నా, నీ శరీరం శవమైనా, నీ శరీరం అటు ఇటు తిరిగాడుతున్నప్పటికీ, నీ శరీరంతో, ప్రకృతితోటి, పంచభూతాలతో ఇసుమంటే ఈ సంబంధం లేని ఒక సత్వస్తువు నీ హృదయంలో ఉంది, అదే భ్రమం. అది తలంపులతోటి, భావములతోటి, నీ ఐడియల్స్ తోటి, నీ ఐడియాస్ తోటి ఎట్టి సంబంధం లేదు, ఇసుమంతం కూడా సంబంధం లేదు, అది ఎంత వండర్ఫుల్ టీచింగ్. మిగతా అన్ని తలంపులు. మీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, అది తలంపు. మీకు ఏదైనా పొగరబోట్టం వచ్చిందనుకోండి, అది తలంపు. మీకు ఏదైనా ఆరోగ్యం వచ్చిందనుకోండి, అది తలంపు. మీకు ఒకసారి ఏదైనా పొంగి వస్తూ ఉంటుంది, ఎవరైనా పొగిడితే అది తలంపే. ఎవరైనా తిరిగి తుంగిపోతారు, అది తలంపే. వారి తలంపులే వాడిని జీవింపజేస్తూ ఉంటాయి, వారి తలంపులే ఆ మనిషి యొక్క జీవితాన్ని రూలు చేస్తుంటాయి. అన్ని తలంపులే. కోపం కూడా ఒక తలంపు, డిజైర్ కూడా ఒక తలంపు, అసూయ కూడా ఒక తలంపు, భయం కూడా ఒక తలంపు. లేదు భయం వేస్తాను, భయం వేస్తా అంటారు కొంతమంది, ఆ భయం కూడా ఒక తలంపే. అవన్నీ తలంపులే. కానీ తలంపులు అనేది ఎవడు, ఆ సత్య వస్తువులను చూసావు, ఆ చైతన్యాన్ని చూసావు, ఆ బ్రహ్మాన్ని చూసావు, దానికి తలంపుతోటి కానీ, భావనతోటి కానీ, ఈ వికారాలతోటి కానీ, ఈ రూపాలతోటి కానీ, ఈ ఆకారాలతోటి కానీ, ఈ క్రియలతోటి కానీ, ఏమి ఇసుమంటే అనుమాత్రము చింతాకంత కూడా సంబంధం లేదు, అదే బ్రహ్మం. భగవాన్ మోస్ట్ మోడర్న్ మహర్షి. ఎప్పుడు ఆయన జీవితంలో మూఢ నమ్మకాలను కానీ, మూఢ విశ్వాసాలను కానీ ఎన్నడి అంకరించారు? మోస్ట్ మోడర్న్ మహర్షి. ఆయన ఆయన జ్యోతివాదులకి జ్యోతివాడు. ఆయన మరలాగ విషయం లేదు, కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పై నుంచి కిందకు వచ్చినవాడు. ఒక 20 నిమిషాల కాలంలో ఈ రమణుడు అనేవాడు, ఈ వెంకటరామన్ అనేవాడు, వీరికి బడిలో చదువుకుంటూ 8th క్లాసులు చదువుకుంటూ అటు ఇటు తిరిగాడేవాడు. ఆ మరణానుభవం ద్వారా, ఆ డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక 20 నిమిషాల్లో మహర్షి అయి కూర్చున్నాడు వాడు రమణుడు. మనం బహుజన్మల కృషి చేస్తేనే కానీ అక్కడికి చేరలేకపోవచ్చు. మానవ జాతి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా ఏ వస్తువు తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తుందో, మానవ జాతికి ఏదైతే గమ్యమో, దేనికోసమైతే తపస్సులు చేస్తున్నారో, ధ్యానాలు చేస్తున్నారో, యోగాభ్యాసాలు చేస్తున్నారో, నదుల్లో మునుగుతున్నారో, యాత్రలు చేస్తున్నారో, ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం ఆయనకి 20 నిమిషాలు కూడా పట్టడం. గురువుతోటి జన్మాంతర అనుబంధం ఉంటుంది మనకి. అంటే రమణ భగవాన్ చివరి రోజుల్లో ఒక మాట చెప్పాడు, మీ దేహం పడిపోతుంది, మీ ఎంతో దూరానికి ఇచ్చాం, మీ దేహం పడిపోతే మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? అంటే భగవాన్ ఏం చెప్పారంటే, దేహం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని దేహం ప్రేమించటం లేదు. దేహం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించేది దేహం కాదు. ఏ వస్తువు అయితే మిమ్మల్ని ప్రేమిస్తాందో దానికి చావు లేదు. కాదు, ఇప్పుడు దేహం ఉందనుకో, మిమ్మల్ని ప్రేమించేది దేహం కాదు. ఏ వస్తువు అయితే మిమ్మల్ని ప్రేమిస్తుందని అనుకుంటున్నారో ఆ వస్తువుకి చావు లేదు. దేహానికి దానికి ఇసుమంటే కూడా సంబంధం లేదు. దేహానికి దానికే కనుక ఇసుమంతే సంబంధం అంటే కేశాలని తీసుకెళ్లి దేహాన్ని కాల్చినప్పుడు అది కూడా కాలిపోయి. దాని జ్ఞాపకం పెట్టుకోండి. లోపల సత్వస్తువుకి దేహానికి జడ వస్తువుకి ఏమైనా విషమంతే సంబంధం ఉంటే, దరిని గ్రంథం తీసుకెళ్లి శ్మశానానికి తీసుకెళ్లి మన దేహాన్ని కాల్చి బూడి చేసినప్పుడు అది కూడా కాలిపోతుంది. అంటే దేహానికి దానికి అని మాత్రం కూడా సంబంధం ఉంది. ఆ వస్తువుని హేతువాదులు నిరసించినా, నాస్తికులు నిరసించినా ఆ సద్ద వస్తువు ఉన్నది ఎక్కడికి పోతుంది? నా మాటలు మీరు కాదని వచ్చే ఇష్టం లేకపోతే, కానీ నా హృదయంలో ఉంటుంది ఆ సద్వస్తువుని కాదని మీరు అన నా అనుభవాన్ని మీరు కాదని అనగలరు. నా మాటలు మీకు ఇష్టం లేదని కొన్ని కాదని అనవచ్చు, కానీ నా హృదయంలో సద్వస్తువుని, ఆ సత్య వస్తువుని, దానికి సంబంధించినటువంటి నా ఎక్స్పీరియన్స్ని మీరు కాదని అన్నారు. ఒకవేళ మీరు హేతు ఎదురైనప్పటికీ మీరు నిరసించవచ్చు. నిరసించినంత మాత్రం చేత నా వస్తువుని, నా ఎక్స్పీరియన్స్ని మీరే కాదు ఎవరు కూడా లోబడి కంటిన్యూ. ఎవరు నిరసించినా ఉన్న వస్తువు లేకుండా పోదు. మీరు లోని వస్తువు ఉంది ఉంది అని మీరు అనుకోవటం వల్ల, ఒక మీ తలంపు వల్ల, మీ భావన వల్ల లోని వస్తువుకి ఉండటం అంటూ ఉండదు. మన శరీరం మరణించిన తర్వాత బంధువులతోటి, స్నేహితులతోటి, మన బ్యాంక్ అకౌంట్లతోటి సంబంధాలన్నీ తెగిపోయినప్పటికీ గురువుతోటి సంబంధం మనకి తెలియదు. నువ్వు ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయ్యే వరకు, నువ్వు ఏ జన్మలో ఎక్కడి ఈ శరీరం మరణించిన తర్వాత నువ్వు వాసన అనుగుణంగా నువ్వు ఏ శరీరాన్ని ధరించినప్పటికీ నిన్ను వెంటాడుతూ ఉంటాడు, వెంటాడుతూ ఉంటాడు. అడవిలో వేటగాడు జంతువులు ఏ విధంగా అయితే వెంటాడుతుంటాడు, అదేవిధంగా ఆ గురువుతో అనుబంధం చూసిన ఎక్కడన్నా నువ్వు ఏ కుటుంబంలో జన్మించినప్పుడు, ఏ ప్రాంతంలో జన్మించినప్పటికీ నిన్ను వెంటాడి వెంటాడి నీ స్వరూపం నీకు తెలిసిన వరకు వెంటాడుతూ ఉంటాడు వాడు గురువు. అంటే గురువు అడ్రస్ మనకు తెలియకపోయినా మన అడ్రస్ గురువు తెలుస్తూ ఉంటాడు. కొన్ని జన్మల గురువుతో అనుబంధం కలిగిన తర్వాత ఆ గురువు యొక్క టీచింగ్, ఆ గురువు యొక్క టీచింగ్ మనం వెనగా వెనగా శ్రవణం చేయగలిగి కూడా, శ్రవణం చేయటం కూడా భక్తే, శ్రవణం చేయటం కూడా భక్తే. మీరు వింటే సరిపోతున్నానని కొంతమంది అంటూ ఉంటారు, వినటం కూడా భక్తే. ఎంతో కొంత భక్తి లేకపోతే వింటారా? వినరు. అంటే శ్రవణం చేయటం కూడా ఒక భక్తే. మీరు ఫండమెంటల్గా శ్రవణం చెయ్యాలి. వింటే సరిపోతున్నానని కొంతమంది లౌకికులు అంటారు. లౌకికులతో స్నేహం చాలా ప్రమాదం. వెళ్ళి మాటలు చెప్తూ ఉంటారు వింటే సరిపోతుందా అని. వినకుండా ఎలా తెలుస్తుంది? అసలు ఇంటేనే సబ్జెక్ట్ మనకు అర్థం కావటం లేదు. ఇంటేనే అర్థం కాదు, ఇప్పుడు వినకుండా ఎలా తెలుస్తుంది? దీపాలు ఉన్నప్పుడే చదువుకోమంటే చదువుకొని విద్యార్థి దీపాలు ఆరిపోయిన తర్వాత ఎలా చదువుకుంటాడు? మన హిందూ మతంలో పూజకి ఇచ్చే విలువ, ఈ పూజలకు ఇచ్చే విలువ శ్రవణానికి మననానికి మన హిందూ మతంలో ప్రాముఖ్యత లేదు. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అది పూజ చేస్తాడు, కానీ ఒక గంట చేతి నువ్వు శ్రద్ధగా శ్రవణం చేయంటే వాడు శ్రవణం చేయడు. ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసేవాడు. మీరు పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. సబ్జెక్టు మీరు కూలుగా మీ సబ్జెక్టు శ్రవణం చేయండి చెబితే వాడికి శ్రవణం చేయడు. వాడు ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుందని వాడికి అనిపిస్తుంది. ఏదో చేయటం అనేది రాదు. నువ్వు దేనితో తాదాత్మ్యం లేకుండా ఉండటం అనేది వస్తున్నాయి, కానీ ఏదో చేయటం అనేది ఇది వచ్చేది కాదు. నీకు తెలుసున్నా నీకు తెలియకపోయినా స్వయంగా ప్రకాశిస్తాం. నీ మనసుకు అంతర్దృష్టి కలిగినప్పుడు, నీ మనస్సు అణిగినప్పుడు, నీ నీలో ఉన్నటువంటి వికారాలు, ప్రకృతి వికారాలు బయటికి తోలబడినప్పుడు నీకు ఆ వస్తువు ఎరుకులోకి వస్తుంది. కానీ ఏదో చేయటం వల్ల వస్తున్నా, ఏదో మంచి చేస్తే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే అనుభవిస్తే పోతుంది. కానీ నీకు జ్ఞానం కావాలంటే శ్రవణ మనాలను చాలా ముఖ్యం. నీకు నిధి తగ్గించాలనుకున్న ఎక్కడైనా నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనుభవిస్తే పోతుంది. ప్రతి మహోదో పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. మన కర్మ ఫలాన్ని అనుభవిస్తాం, కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఆ అనుభవించినప్పుడే మన మనస్సులో పోస్ట్ కార్డుల మీద ముద్రలు పడ్డట్టు మన మనస్సులో ముద్రలు పడతాయి. ఆ ముద్రలు పునర్జన్మలకి కారణం. ఉన్న వస్తువు లేదు లేదు అని సైంటిస్టులు చెప్పినా, హేతువాదులు చెప్పినా, మరొకరు చెప్పినా, మరొకరు చెప్పినా ఉన్న వస్తువులే ఏకంగా ఎక్కడికి పోతుంది అన్నాడు భగవంతుడి హేతు. మీరందరూ సైంటిస్టులు అనుకోండి, మీరందరూ హేతువాదులు అనుకోండి, మీకందరికీ 10 డాక్టరేట్ ఉన్నాయనుకోండి, లేదు లేదు లేదని చెప్పినా ఉన్నది లేకుండా ఎక్కడికి పోతుంది? నేను దాన్ని ఉంది ఉంది అని చెప్తే లేదు ఎక్కడ ఉంటుంది? ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు అని ఏమన్నాడంటే కృష్ణుడు, మీ డెసిషన్లో ఎవరంగా ఉంటారేమని. ఏదో భగవంతుడు చెప్తున్నాడు కదా, భగవంతుడు చెప్తుంది సత్యం అవునో కదా, భగవంతుడు చెప్పిన మాటలు మీరు డౌట్ చేస్తారేమో ఏమన్నాడంటే చెప్పి ఊరుకోరు
చెప్పిన మాటను కూడా అనుమానిస్తాం. ఎందుకంటే భగవంతుడి మీద మనకు సజీవమైన విశ్వాసం లేదు. కడుపు నొప్పి వచ్చినప్పుడు భగవంతుడి జ్ఞాపకం వస్తారు. అంటే భగవంతుడితో మనం వ్యాపారం చేయటం నేర్చుకున్నాం. మనకు అందరికీ భక్తి ఉంది, కానీ ఇదంతా కారణ భక్తి. అకారణ భక్తుల నుంచి జ్ఞానం వస్తుంది, కానీ కారణ భక్తుల నుంచి జ్ఞానం రాదు. తమ మనిషి గారు ఏమన్నారంటే, జ్ఞానం నాకు తల్లి భక్తి అన్నారు. అయితే ఆ భక్తి ఏమిటి? కారణ భక్తి కాదు. మనకి ఏదో కారణం ఉంటే ఆ గురు చుట్టూరు జరుగుతాం. మనం ఈశ్వరుని అర్థిస్తున్నాం, కానీ ఈశ్వరుడు కోసం ఈశ్వరుని అర్థించాం, ఏదో ఆశించి ఈశ్వరుని వర్ధిస్తాం. దాని కారణ భక్తి అంటే కారణ భక్తి మోక్షానికి దారి చూపించాం, అకారణ భక్తి మోక్షానికి దారి చూపిస్తాం. భగవాన్ అన్నారు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు ఏ లోకంలో జన్మించినప్పటికీ, నువ్వు ఏ సాంప్రదాయంలో ఏ శాఖలో ఏ దేవుణ్ణి ఉపాసించినప్పటికీ, నువ్వు నిజం కానిదాన్ని నువ్వు నమ్ముతున్నంత మాత్రమే అది నిజం ఎలా అవుతుంది అన్నారు. నిజం కానిదాన్ని అది నిజం, నిజం నువ్వు నమ్ముతున్నావు అనుకో, నువ్వు నమ్మినంత మాత్రం చదువు నిజం కాదు. రెండు నేర్చుకోమన్నాడు జీవితం. ముందు నువ్వు ఫండమెంటల్గా ఈ రెండు నేర్చుకోను. నిజం కానిదాన్ని నమ్మటం ఆపుచే, ఏదైతే నిజంగా దాన్ని నమ్మటం ప్రారంభం. నీ విశ్వాసమే ఆ వస్తువు దగ్గరికి నీ విశ్వాసం నేను తీసుకువెళ్ళి. మీరు సాధన చేసేటప్పుడు చీకటి రాత్రికి వెళ్దాం ఉండొచ్చు సాధన, కానీ మీ సాధన వెలుపుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి. ఇది అరవంద్రుడు చెప్పారు. ఇట్ ఇస్ ద డార్కెస్ట్ నైట్ బట్ ప్రిపేర్స్ ద గ్రేటెస్ట్ టెంపుల్. మిమ్మల్ని కట్టేటప్పుడు చిరాగ్గా ఉంటాం. ఒక పక్కన తాతి మేస్త్రులు పనిచేస్తూ ఉంటారు, దాన్ని తడుపుతూ ఉంటారు, ఈ వడ్రం మేస్త్రులు ఉంటారు, వాళ్ళు మన ప్రాణం తీసేస్తూ ఉంటారు, పాడంటారు, తడపంటారు, వాళ్ళు అన్ని పనులు ఒకసారి చెప్పరు, వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం వస్తే పని చేస్తూ ఉంటారు, మన నరసాపం చేస్తామంటారు, చిరాగ్గా ఉంటుంది. ఇల్లు కట్టేది, ఆ ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత పర్మేశ్వరం చేర్చుకున్న తర్వాత ప్రేమవుతుంది. ఆ ఇల్లు కట్టేటప్పుడు మన పంట కష్టం మర్చిపోతాం, ఇల్లు కట్టిన తర్వాత హాయి. అలా సాధన చేసేటప్పుడు మీకు కొంచెం అచ్చరాగ్గా ఉండొచ్చు, కానీ సాధన భావన ఎంతసేపు ఉంటుంది? ఏదో కొంత భాగం ఉంటుంది. తర్వాత మీరు వెలుపులో ప్రవేశిస్తారు, గృహప్రవేశం అయిన అవరుదైన ఇతరులో ఈరోజు ప్రవేశించినప్పుడు, అప్పుడు మీరు ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత ఇల్లు కట్టేటప్పుడు మీరు పంట కష్టం కూడా మీరు మర్చిపోతారు. అదేవిధంగా సాధన పేరు మీద ఇప్పుడు మీరు ఏదైనా కష్టం అనిపించినప్పుడు, గారు ఏదో విషయం వచ్చిన తర్వాత ఈ కష్టం కూడా మీ స్మృతిలో ఉంది, బయటకు పోదు. కష్టపడ్డామని బుద్ధి కూడా మీకు. ఒకసారి జ్ఞానానందని అడిగారు, మీరు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారు, మరి అక్కడ చలికి మీరు చలికి బాధపడలేదా అని ఆయన ఏమన్నారంటే, బాధ 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 అనుకుంటే సాధన ఏం చేయగలం అన్నారు. జ్ఞానానంద గారు ఏమన్నారంటే, ప్రతి చిన్న విషయానికి బాధ 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 వస్తాము, ఇబ్బంది వచ్చే ప్రతి విషయానికి బాధ బాధ అంటే సాధన ఏం చేయగలం? సాధన మాట అట్టించండి, రోజుకి ఏ రోజు కారోజు బాధ బాధ అంటే హిమాలయ పర్వతాలు ఎంతకాలం ఉండగలసన్నారు. మనం రోజులు లెక్క పెట్టుకుంటే ఎక్కడ ఉండగలం? ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఇందులో రహస్యం లేదు. ఫండమెంటల్గా మీరు ఎల్కేజీ, ఇందులో ఎల్కేజీ కోర్స్ ఏంటంటే ముందు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. ముందు ఆ వస్తువు ఏ వస్తువు కోసం అయితే మనం శ్రమిస్తున్నాము, ఏ వస్తువు కోసం అయితే మనం జీవిస్తున్నాము, ఏ దేని రిలైజేషన్ పొందాలని, ఏ వస్తువు యొక్క సాక్షాత్కారం కోసం, దాని మీద ముందు మనకు ప్రీతి ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్న చోట మీరు ఎంత సాధన చేసినా మీకు కష్టం అనిపించదు. మీరు రోజులు లెక్క పెట్టుకుని, గంటలు లెక్క పెట్టుకుని, క్షణాలు లెక్క పెట్టుకుంటే మీకు సాధన ఏం చేస్తారు? అల్టిమేట్ ట్రూత్ని, ఆ ఫైనల్ ట్రూత్ని, ఆ అల్టిమేట్ రియాలిటీ నువ్వు రియలైజ్ చేసిన తర్వాత అప్పుడు అనిపిస్తున్నట్టు నీకు ఏమని అనిపిస్తున్నప్పుడు, అనేక జన్మ పరంపరలో నువ్వు ఎవరినైతే గురువు 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 అని నేను అనుకుంటున్నాను, ఈ జన్మ పరంపర నుంచి ఏ గురువు అయితే నన్ను వెంటాడుతూ వస్తున్నాడు, ఆ ఏకైక సత్యం, ఆ ఏకైక రియాలిటీ నా హృదయం యొక్క లోయల్లోనే నువ్వు ఉన్నావు. గురువు ఎక్కడ, ఇంతకాలం గురువు నాకు వేరుగా ఉన్నాడు అనుకున్నాను. నా హృదయంలో ఉన్న వస్తువును తెలుసుకున్నాక నాకు తెలిసింది బయటను గురువు ఈ వస్తువు వేరు కాదని. ఇంతకాలం ఎక్కడో బయట ఉన్నాడు గురువు, బయట ఉన్నాడు గురువు అని అనుకున్నది నా హృదయంలో ఉన్న సత్య పదార్థాన్ని అనుభవిక వైద్యం నాకు అయిన తర్వాత ఆ గురువు ఎప్పుడో బయట లేదు, ఎప్పుడు నా లోపల ఉన్నాడు అన్న సంగతి తెలుసుకున్నాక తెలిసింది. నువ్వు బయట గురువు ఏం చేస్తాడంటే మీకు మాటలు చెప్తూ ఉంటాడు, నేను వాచ్ చేస్తూ ఉంటాడు. నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంటే ఏం చేస్తాడు? దాని అంతర్ముఖ పరత దానికి చూస్తాడు. అంతర్ముఖం అంతర్ముఖం అంటే ఏం లేదు, కన్నాడు పడకండి. మనస్సు హృదయంలో ఉంటే అంతర్ముఖం, హృదయాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే బాహ్యముఖం. ఎందుకంటే భగవంతుడు కూడా అందరి హృదయాల్లో నేనున్నానని చెప్పాడు, కానీ అందరి తలకాయల్లో నేనున్నానని చెప్పడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎంత జిట్టిపులు నిర్వచించారు. మనం భగవద్గీత అప్లై చేస్తాం, అక్కడ ఉన్నాడు కృష్ణుడు, అక్కడ చెప్పాడు, అక్కడ ఇలా చెప్పాడు, ఆరో అధ్యాయంలో చెప్పాడు. నీకు బుద్ధి ఉందా అన్నాడు భగవాన్. నాకు బుద్ధి ఉన్నాడు. నీకు నేనని బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉన్నారని? ఇక్కడ కూర్చున్న వాళ్ళు లోకంలో సృష్టిలో ఏ ఖండంలో అయినా ఏ దేశంలో నేననే బుద్ధి లేని వాళ్ళు ఎవరు లేరు కదా. నేను నేను ఉన్నాను, నేను నాకు నేననే బుద్ధి, ప్రతి వాడికి నేననే బుద్ధి. ఆ నేననే బుద్ధి ఎక్కడ ఉదయిస్తుందో, ఆ నేననే బుద్ధికి ఎక్కడైతే దాని బెస్ట్ ప్లేస్ ఎక్కడుందో, మీకు నేననే బుద్ధి లోపల నుంచి వస్తాను కానీ బయట నుంచి రావటం లేదు. ఆ నేననే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో, ఆ నేననే బుద్ధి ఎక్కడ ఎరైజ్ అవుతుందో నీకు, నీకు శిరస్సులో విజృంభిస్తుంది నేననే బుద్ధి, కానీ ఎక్కడ నేననే బుద్ధి నీ లోపల ఎక్కడ పుడతాందో, ఆ నేననే బుద్ధి పుట్టిన చోటే దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుడు లేకపోతే, సంథింగ్ లేకపోతే, అక్కడ ఎనర్జీ కనుక లేకపోతే, అక్కడ అల్టిమేట్ కాన్షియస్నెస్ యూనివర్సల్ ఎనర్జీ కనుక లేకపోతే, అక్కడ సంథింగ్ లేకపోతే, అక్కడ ఏమీ ఏమీ లేకపోతే నేననే బుద్ధి కూడా నీకు రాదు.
దేవుడు ఎక్కడున్నాడా? నేను నీ బుద్ధి పుట్టిన చోటే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, నీకు దూరాన లేడు, నీ కంట్రోల్ ఎక్కడో నీకు దూరాన లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అది కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు, నిన్ను ఆడించేవాడు, నిన్ను పాడించేవాడు, నీ దేహ ప్రారంభాన్ని అనుసరించి అటు ఇటు తిప్పేవాడు ఎక్కడో లేడు, నీకు దూరాన లేడు, నీ హృదయంలోనే ఉన్నాడయ్యా. నీ హృదయంలోని చెంద ఈశ్వరుని అన్ని విధములా అన్ని భావములతో నువ్వు శరణాగతి చెందవయ్యా. నీ హృదయంలో ఉన్నాయి, నీ కంట్రోల్ నీ హృదయంలో ఉన్నాడయ్యా. నీ హృదయంలో ఉన్న సర్వంతర్యాన్ని అని అంతర్యాన్ని, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఒక నీ చదువు నీ హృదయంలోనే ఉన్నాడు, నీ సొత్తు నీ హృదయంలోనే ఉంది, నీ సొత్తు ఎక్కడో దూరం అడిగేది, నీ సొత్తు నీ హృదయంలోనే ఉంది, దానికి శరణాగతి చెందితే ఎలా సంది? శరణాగతి రిజర్వేషన్స్ లేకుండా, మినహాయింపులు లేకుండా, దేరసరాలు లేకుండా, దానికి కనుక నీ శరణాగతి కనుక చెందితే అది నీకు ఎరుక పడుతుంది ధనంతర దానిక. అది తెలిస్తే, అది నీకు తెలియబడితే తెలుసుకోవడానికి నువ్వు పనికి వస్తావు, కానీ అది దునాయని చేస్తే వచ్చే వస్తువు కాదు. ఒక ఉపనిషత్తులు ఒక మాట ఉంది, భగవదాజ్ఞం పొందడం కోసం కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది కృషి చేస్తూ ఉంటారు అంటుంది, కానీ అందరికీ తెలియబడదట్టినది. అది ఎవరికి తెలియబడ అనుకుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. అది అనుకోవాలట్టండి. ఈ సుబ్బమ్మ గారు అనుకుంటారు, నాకు దేవుణ్ణి తెలుసుకోవాలండి, దేవుణ్ణి తెలుసుకోవాలండి అంటే వాళ్ళు తెలియబడటం. ఈ సుబ్బమ్మ గారికి మనం తెలియబడాలని వారు అనుకుంటే తెలియబడతారట, కానీ లేకపోతే కోటి జన్మలెత్తినా వారు అనుకోకపోతే తెలియబడరటండి. అంటే నీకు ఆ జ్ఞానం కలిగిన తర్వాత, ఆ పరమాత్మ జ్ఞానం నీకు కలిగిన తర్వాత, నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వచ్చిన తర్వాత, అప్పుడు అనిపిస్తుంది, ఇంతకాలం నన్ను శిక్షించి నన్ను తీర్చిదిద్ది నా మనస్సును అటు ఇటు ఊపి అందులో ఉన్న వాసనలు రాలగొట్టినటువంటి గురువు ఎక్కడో బయట ఉండి చేశాడనుకున్నాను ఈ పనులని, ఇంతకాలం బయట కనిపించిన గురువు ఎక్కడే ఉన్నాడు? నా కూడా ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు, నా కుడి పక్కన ఉన్నాడు, నా ఎడం పక్కన ఉన్నాడు. ఈ జన్మ జన్మ నుంచి తరుముకొస్తున్నటువంటి గురువు ఎవడో బయట లేడు, వాడు ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాయి, వీడే గురువు కింద నాకు కనిపించాడన్న సంగతి నీకు అనుభవం అయిన తర్వాత తెలుస్తాను. ఏం లేదండి, ఈ సాధనలో మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం సాధన సాధన అంటే మీరు కంగారు పడకన సాధన అంటే ప్రయత్నం. మన బిహేవియర్ ఇంపర్సనల్గా ఉంటే, ఇంటెలిజెంట్ బిహేవియర్ అయితే వస్తువు ఎరుగులోకి వస్తుంది. అంటే మనం చేత్తోడి చేసే పని మనం దేహభావాన్ని కలంచుకోవడం, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ జ్ఞానం వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది. అంటే మీ శరీరం ఏదో రోజు మన శరీరానికి మరణం వస్తుంది కదా, ఫ్రైడే, సాటర్డే, అది సండే, ఏదో ఏదో వారం వచ్చేస్తుంది, సండే లేకపోతే ఫ్రైడే, ఏదో ఏదో ఒక వారం చావు వస్తుంది కదా, దేహానికి చావు వస్తుంది కదా, దేహానికి చావు వస్తుంది కదా. ఆ దేహానికి చావు రాకముందే మీకు జ్ఞానం వస్తుంది. అంటే మీరు మాట్లాడే మాటలో మీకు దేహభావన పెరగకూడదు, మీ చేత్తోటి చేసే పనిలో మీ దేహభావన పెరగకూడదు. కానీ మీకు వచ్చే తలంపుల్లో దేహభావన పెంచే తలంపులు రానివ్వకూడదు. ఇదే శాస్త్రంలో చెప్తాడు, మీకు రజోగుణం సాధన చేసి నువ్వు రజోగుణం పోగొట్టుకునే శక్తిని లేనప్పుడు సాధువులతోటి సత్పురుషులతోటి విశాలమైనటువంటి బుద్ధి గల వాళ్ళతోటి సహవాసం చేస్తే రజోగుణం తానంతర తానే తొలగింపబడుతుంది అన్నారు శాస్త్రంలో. ఒకసారి జ్ఞానానంద వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, నేను సహవాసాలు చేస్తున్నాను, ఋషికేశ్లో సహవాసాలు చేస్తున్నాను, స్నేహాలు చేస్తున్నాను, కానీ ఎవరితో చేస్తున్నానంటే మోక్షం పట్ల అపేక్ష ఉన్న వాళ్ళతోటి సహవాసం చేస్తున్నాను అన్నాడు. నీ ముసుగులో 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 ఉంటావు, నీ బలహీనతలు ఎక్కడో 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 ఉంటాయి. నేను మంచివాడిని, నేను సత్పురుషుణ్ణి అనుకుంటా ఉంటావు. నువ్వు ఎంత మంచివాడు అనుకుంటున్నావో నిజంగా అంత మంచివాడు కాదని గురువుకి తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా మంచివాళ్ళు ఉంటాయి, నేను చాలా బుద్ధిమంతులు ఉంటాయి. వాడు ఒక్కడో పొగుడు కూడా లేడు, వాడు తాతగారు మంచివాడు, వాడు తండ్రి మంచివాడు, అంతకంటే ఇది మంచివాడు అట్టు. నీకు అర్థమవుతుంది, ఇలా కొంతమంది దేనితో దానితో ఆలోచన పొందటం, వాడిని వాడు స్తోత్రం చేసుకోవటం. అహంకారం పెరగటానికి రెండు ముఖ్యమైనవి, ఒకటి ఆత్మస్థుతి, రెండు పరనందాలు. నేను రహస్యం చెప్తాను, మీరే మీ మాట ఎవరితోనో చెప్పొద్దు. మీరు మీకు చిన్న సీక్రెట్ చెప్తున్నాను, మీ మాట ఎవరితోనో చెప్పొద్దు. మీరు మిమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే ఆ మాటలు వినకండి. మీరు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తున్నారనుకోండి, అనుకోండి మాట వచ్చి ఆ మాటలు మీరు వినొద్దు. ముంచేత నా మాటలు మీరు అదే పనిగా వింటే ఏమవుతుందంటే నీ దేహభావన దేహబుద్ధి నీకు తెలియకుండా పెరిగిపోతుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ఇంకా మోక్షం రాదు. ఇక్కడ రహస్యం ఏంటంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అర్థం చేసుకోవడం కూడా ఒక యోగమే. సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకుంటుంటే 90% మార్క్స్ మీకు వచ్చేస్తాయి మోక్షంలో. ఇంకొక 10% మార్క్స్ మీరు కష్టపడి సంపాదించవలసింది. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటే 90% మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా సాధన చేయడం మీద మీరు కష్టపడి వస్తుంది ఒక 10%. అంటే ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి, అది వినకండి. ఈ కొంతమంది ఏం చేస్తారంటే అది మామూలు పంచదార పానకం తాగినట్టు ఇవి వింటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా ఏం కూడా పొగడపోతే బయట మాట వదిలేండి. ఈ కోడళ్ళు కూతుళ్ళు కూడా ఆ మాండలకి ఏదో కాస్త పూజ చేస్తూ ఉన్నారు. ఆ మాండల అహంకారానికి ఏదైనా కాస్త పూజ చేయకపోతే ఆ 10,000 ఇవ్వడైనా ఇదే లోకం తీయాలి. అదేంటది లోకం తీరి మీరు అంతటి వారు ఎంతటి వారు అండి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఎవరు స్తోత్రం చేసినా ఆ మాటలు మీరు వినకూడదు, విన్నారా మీ అహంకారం పెరిగిపోతూ ఉంటాం. ఇంకో రహస్యం చెప్తాను, ఇది కూడా వినండి. ఈ రెండు రాసుకొని రెండుసార్లు ఇవాళ మీటింగ్ మీ తర్వాత డిస్పర్స్ అయిపోవచ్చు. ఇంకో రహస్యం ఏంటంటే ఇద్దరు కూర్చుని మూడో వ్యక్తిని తిడతా ఉంటారు. వాళ్ళిద్దరు కూర్చుంటారు, వీళ్ళిద్దరూ చాలా పవిత్రమని మీరు అనుకుని తొలి దర్శనం తిడతా ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పవిత్రులు కాదు, కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి, మేమే పవిత్రులు నేనే పవిత్రం, వాళ్ళిద్దరు అనుకుని ఏం చేస్తారంటే మూడో వ్యక్తిని ఎవరో తిడతా ఉంటారు. మీకు అర్థమవుతుంది ఎక్కడైతే ఇతరుని దూషిస్తున్నారో, ఇతరుని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఒక కాలం మీరు విమర్శించకపోయినా వాళ్ళ దగ్గర మీరు కూర్చుంటే మీ అహంభావం మీ దేహభావం మూతుకు నూరుపాలు పెరిగిపోతుంది. మీరు తర్వాత ప్రాణాయామాలు చేయటం, ధ్యానాలు చేయటం, కాశీయాత్రలు చేయటం తర్వాత చూద్దాం. అది ముందు రెండు పనులు నేర్చుకోండి. ఏ రెండు పనులని మిమ్మల్ని స్వాస్థ్యం చేసేటువంటి మీరు కూర్చోవద్దు, మీరు ఉండద్దు, ఏదో పంపించిన అది పనందని లేచి వెళ్ళిపోండి. ఏమంటే రెండు థర్డ్ పర్సన్ మీరు తిడతంటే మీరు అక్కడ కూర్చోవద్దు. మూడో వ్యక్తిని తిట్టేటప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారనుకోండి, మీ దేహభావన, మీ అహంభావన, మీ వ్యక్తి భావన పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత మీ సాధన కూడా లొంగదు. గురువు ఏం చేస్తాడు, మీతోటి మాట్లాడుతూ ఉంటాడు, మీతో తిరుగుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు స్నేహితుడిలాగా ఉన్నట్టు ఉంటాడు. కానీ నీ బలహీనతలేంటో నీకు తెలియవు, అది గురువు చూస్తూ ఉంటాడు. గురువు చూస్తూ ఉంటాడు నీకు తెలియని బలహీనతను నీ మెదడుకి తెలిసేటట్టు చేసి, ఆ బలహీనత నీకు ఉందన్న సంగతి నీకు తెలియజేసి, నువ్వేదో సాధన చేస్తూ ఆయన సాధన చేస్తాడు, ఆయన పచ్చిన చేస్తాడు, నువ్వేదో సాధన చేస్తున్నట్టు నీ చేత నటింపజేసి ఆ వీక్నెస్ అని బలహీనతను తీస్తాడు బయటకు వాడి గురువు. పిల్లలు చనిబాలు తాగేటప్పుడు తల్లిని పచ్చిన చేస్తుంటారు ఆ పిల్లల కోసం పాపం. అలా గురువు వాడు, గురువు అంటే వాడు అంటే నీ కోసం వాడు గురువు, వాడు చేస్తూ ఉంటాడు, పచ్చిన చేస్తుంటాడు, వాడు నడుస్తూ ఉంటాడు, మీతో నడుస్తూ ఉంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటాడు, మీలాగే కనిపిస్తూ ఉంటాడు వాడు. ఆ కృష్ణుడు విశ్వరూపం దర్శించే వరకు ఎన్నాడు చూసినా నువ్వు నన్ను బావే మా బావే మా బావే అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తాను నువ్వు దేవుడు అన్న సంగతి అన్నాడు అర్జునుడు కృష్ణుడితో. ఎంతకాలం ఏం నాకు కూడా తిరుగుతున్నావు కాబట్టి, నాలేగానే ఉన్నావు కాబట్టి మా బావే అనుకున్నాను, కానీ నువ్వు దేవుడు అని అనుకోలేదు. మా బావే అని ఉద్దేశం మీద చాలా మాటలు మాట్లాడాను నేను, అన్ని అపసారం కలిగే మాటలు మాట్లాడాను, నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు. అంటే గురి ఏం చేస్తాడంటే ఏ హేతువులైతే నీకు పునర్జన్మ కలిగజేసే ఏ హేతువులైతే ఉన్నాయో మీకు లేవని మీరు అనుకుంటారు, అది అవి ఏం చేస్తాడంటే మిమ్మల్ని తిరుగుతాడు లోపల. ఇప్పుడు మనం చెరువులో గడ్డేస్తే లోపల మట్టి బయటకు వస్తుంది, బురద అవుతుంది చూశారు. అంటే ఏ బలహీనతలు మీకు ఉన్నాయో ఆ బలహీనతలను తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగి మీ మెదడుకు తెలియజేసి ఆ బలహీనత ఉన్నట్టు మీకు అర్థమయ్యేటట్టు చేసి దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం మీ చేత చేయించి, ఎంత ఊరికో ఒంపు కోసం, ఏదో సాకు కోసం. మీకు అర్థమవుతుందా, మీ చేత ఎంతో కొంత సాధన చేయిస్తున్నట్టుగా నటింపజేసి దాన్ని సర్జరీ చేసి ఆపరేషన్ చేసి ఆ బలహీనతను తీసేస్తాడు వాడు గురువు. చలంగారు అన్నారు, నా హృదయంలో నేను తీసుకోవాల్సిన రాళ్ళు ఏ తీసేసుకున్నాను, కానీ నా చేతితోటి నేను తీసుకుని బయటపడేయటానికి సాధ్యం కానీ బరువైన రాళ్ళు కూడా నా హృదయంలో ఉన్నాయి భగవాన్. నా చేతితోటి తీసుకోగల రాళ్ళు తీసేసుకున్నాను, కానీ నా ఒక్క చేతితోటి తీసి బయటపడవేయగల రాళ్ళు అంతకంటే బరువైన వాళ్ళు నా హృదయంలో ఉన్నాయి. మీ సహకారం లేకుండా, మీ అనుగ్రహం లేకుండా ఆ బరువైన రాళ్ళు నేను తీయలేను. నీ అనుగ్రహించి ఆ బరువైన రాయి నీ సహకారం చోటు నేను తీయాలవయ్యా. నీ అనుగ్రహం లేకపోతే నాయంత నా తెలివి వల్ల నా ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. ఆ మొసలతోటి ఏనుగు పోరాడి 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 నా వల్ల ఇంకేమీ కాదు అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు శరణ వేడుకుంది విష్ణు. ముందు నేను పోరాడగలను అనుకోండి, ఆ మొసలతోటి నేను పోరాడగలను అనుకోండి, పోరాడింది పోరాడింది పోరాడింది, కానీ ఇంకా 1000 సంవత్సరాలు పోరాడిన నా వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఈశ్వరుడికి శరణాగతి చేసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, కండారపడి 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 చక్రం తీసుకోకుండా వచ్చేశాడు అక్కడికి. అది సీనాథుడు పోతనామాచ్యుని ఆక్షేపించాడు. ఆయన ఏం చేశాడంటే విష్ణువు పాపం మర్చిపోయి వచ్చేశాడు, చక్రం ఉండాలి కదా మొసలిని ఖండించడానికి. కండారులో కండారులో ఏం చేశాడంటే లక్ష్మీదేవి కూడా లేదు, ఇంకా చక్రం కూడా లేదు, పరిగెట్టుకుని పరిగెట్టుకుని వచ్చేశాడు. మనం కూడా చూడండి, కండారు లేదని తొందర తొందర వెళ్ళిపోతాం, ఒకసారి మర్చిపోతాం. నువ్వేం పద్యాలు రాయటం అయ్యా, చక్రాన్ని కూడా విష్ణువు తీసుకోకుండా మర్చిపోయాను రక్షించడానికి పద్యాలు రాసావు నువ్వు, అదేం రాయటం లేదు, అదేం పద్యం, అది మర్చిపోయి వచ్చేస్తే చక్రం మర్చిపోయి వచ్చే మరి మొసలిని ఎలా ఖండిస్తాడని రాశావు నువ్వు పద్యం అని శ్రీనాథుడు ఏం చేశాడంటే పోతనామాచ్యుని ఆక్షేపించాడు. వాళ్ళిద్దరు భోజనం చేస్తున్నారు, బాహుబావ మధ్యలో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఈయన ఏం మాట చెప్పలేదు, పోతనామాచ్యుడు మౌనంగా ఉన్నాడు. కూరన్నం అయిపోయింది, పప్పులు చేరన్నం అయిపోయింది, ఇంకా మజ్జిగనంలోకి వచ్చారు ఇద్దరు కలిసి. ఇంకా మజ్జిగను ముగిస్తున్నాగా మటుకి ఒక్క క్షణం మటుకి శ్రీనాథుడి కంటే పోతనామాచ్యుడు ముందు వేశాడు. అన్నం ముగింపుకు వచ్చేసింది, ఇది ఫిక్షన్ అనుకోకండి, జరిగింది కాదే. ఒకవేళ ఇది పురాణ కాదు మేము నమ్మం అనుకోవద్దు, హిస్టరీ ఇది. పోతనామాచ్యుడు శ్రీనాథుడు అనేది హిస్టరీ ఇది. మధ్యకన్నా అయిపోయింది, ఇంకా 2 ముద్రలు ముందు ఇతను లెగిశాడు. పోతనామాచ్యుడు లెగిసి చేయి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. ఇది పెద్ద కేకేశాడు పోతనామాచ్యుడు, బావా బావా మీ మనవడు మూతిలో పడిపోయాడని, బావా బావా మీ మనవడు మూతిలో పడిపోయాడని. ఆయన ఏం చేశాడు, చెయ్యి కడుక్కోకుండా ఇంకా 2 ముద్రలు ఉండి మధ్యకన్నా తినవలసింది, అది కూడా తినకుండా మూతి పరిగెత్తుకు వచ్చాడు. ఏమయ్యా బావా, నువ్వేం చేయండి, నీ మనవని రక్షించడానికి తాడు ఒకటి తీసుకురావాలి, నీ మనవని రక్షించడానికి తాడు తీసుకోకుండా నువ్వు నీ మనవని రక్షించడానికి తాడు తీసుకురాకుండా నువ్వు దగ్గరికి ఎలా సిద్ధమయ్యావు అన్నాడు. అంటే తాడు తీసుకురావాలని కూడా నీకు స్ఫురించలేదు, అలాగే విష్ణువు పరిగెత్తాడు కదా చక్రం లేకుండా అన్నాడు. అయితే నీకు వాడికి తేడా ఏంటంటే, నీకు విష్ణువుకి తేడా అంటే తాడు నీ వెనకాడు రాదు, కానీ విష్ణువు ఈ చక్రాన్ని రమ్మనక్కర్లేదు, ఆయన ఇలా చెయ్యి ఎత్తేటప్పుడు అక్కడ చక్రం సిద్ధంగా ఉంటుంది అయ్యా, ఆ మాత్రం భక్తిభావం లేని మాట అది కూడా నీకు స్ఫురించలేదు అన్నాడు పోతనామాచ్యుడు. అప్పుడు ఈ వస్తువు గురువు అనుగ్రహంలో తెలిసాక ఈ శిష్యుడు కనిపిస్తున్నట్టండి, అంతటి గొప్ప కరుణకు ప్రత్యామ్నాయంగా నేను నీకు ఏమి చేయగలను, నువ్వు నా పట్ల చూపించిన దయకి అది పొయ్యమ్స్ ఇంగ్లంలో నా మీద కొన్ని పొయ్యమ్స్ రాశారు. ఈ వారం ఈ 10 రోజులు ఈ 15 రోజులు మీ సమక్షంలో గడిపిన ఈ కాలానికి మీ కృతజ్ఞత బయట మీ పట్ల మాకున్న కృతజ్ఞత చెల్లించడం కోసం, మీ పట్ల మాకున్న కృతజ్ఞత వెలతెరటం కోసం మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని. నేను ఇంగ్లాండ్ వెళ్ళినందుకు మిగతా విషయాలన్నీ వదిలేండి, రామకృష్ణుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఇట్ ఈజ్ గ్లోరియస్ యూనిటీ హెల్ప్ వన్ మ్యాన్. మీ జీవితంలో మీ శరీరానికి మరణం రాకముందే కనీసం ఒక వ్యక్తికైనా సహాయ సహకారాలు అందిస్తుంది చాలు అన్నాడు. కనీసం ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. ఎందుచేతంటే ఆ ఒక్క మనిషి కోసం వెళ్ళానని చాలు నాకు అనిపించింది ఇంగ్లాండ్ యాత్ర అంటే. మిగతా విషయాన్ని అనిపించండి, మిగతా దృశ్యాలన్నీ అనిపించండి. నేను బ్రిస్టల్ అక్కడికి సుమారు 125 మంది వచ్చారు. ఆ నీటికి 125 అందరూ యూరోపియన్స్, 125 మంది వచ్చారు. ఒక్క ఇన్సిడెంట్ నా హృదయాన్ని అటు ఇటు కలిపింది. 125 మంది వచ్చారు, స్త్రీలు వచ్చారు, లేడీస్ వచ్చారు, జెంట్లమెన్ వచ్చారు. సరిగ్గా 5 గంటలకి వచ్చారు. మేము 45 మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళు 45 మినిట్స్ క్వశ్చన్స్ వేశారు. రమణ మహర్షి జ్ఞానంటే మీరు ఏం అడగరు, జ్ఞానంటే అంటే సాధన చేస్తారు, జ్ఞానంటే డిఫైన్ చేయమంటారు. ఆడు మనకు మళ్ళీ కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆడు మనలాగా అన్నం తింటున్నాడు, వాడు మనలాగా నడుస్తున్నాడు, వాడు మనలాంటి వాడే, వాడి శరీరం కూడా మనలో మన శరీరంలాగా మరణించింది, ఇంకా జ్ఞాని అంటే ఏంటి డిఫైన్ చేయమంటారు, సాధించేస్తారు. సరే క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ అయిపోయింది, అందరూ డిస్కర్స్ అయిపోతున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు నేను ఇంగ్లాండ్ వెళ్ళినందుకు అనుకున్నాను. ఒక అమ్మగారు ఉన్నారు, ఆ బాటకి 30 కిలోమీటర్ల దూరం బ్రిస్టల్, అదొక సిటీ. ఈ బాత్ మీటింగ్కి బ్రిస్టల్ నుంచి 15 మంది వచ్చారు. ఈ బాత్ మీటింగ్కి బ్రిస్టల్ నుంచి 15 మంది వచ్చారు. అందరూ డిస్పర్స్ అయిపోయారు. ఇంకా నన్ను ఆహ్వానించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఈ వచ్చి కూర్చి ఆవిడకి 50 ఏళ్ళు ఉంటాయి వయసు, ఆవిడ అక్కడే అలా కూర్చున్నారు. మేము అడిగా అందరూ వెళ్ళిపోయారు కదా మీరు ఎందుకు అలా కూర్చున్నారు, అప్పటి వరకు ఆవిడకి టీయర్స్ రాలేదు. అది దుఃఖం వల్ల కాదు, ఆనందం వల్ల వచ్చింది. అది ఆవిడకి టీయర్స్ వచ్చింది కానీ దుఃఖం వల్ల కాదు, బ్లిస్ వల్ల వచ్చినాయి. ఆ టీయర్స్ వచ్చినాయి ఆవిడకి, టీయర్స్ వచ్చినాయి, కన్నీళ్ళు కార్చింది. ఏంటి విషయం ఏమిటని అడిగన్నా. అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను చర్చికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, మీ హిందూ మత గ్రంథాలు కూడా చదువుతున్నాను, 5 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల నుంచి సాధన చేసి నేను సాధించలేనిది మీ సమక్షంలో 5 నిమిషాల్లో పొందాను, మీ కృతజ్ఞత నేను ఎలా తీర్చుకుంటాను. నేను చర్చికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఎవరైనా పుస్తకాలు తెచ్చి ఇండియా నుంచి ఎవరైనా పుస్తకాలు తెచ్చిస్తే మీ హిందూ మత గ్రంథాలు కూడా చదువుతున్నాను, నేను 5 సంవత్సరాల నుంచి కష్టపడి సాధించలేనిది మీ సమక్షంలో ఒక 5 నిమిషాల్లో పొందవలసిందిగా నాకు పొందాననిపించింది, మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలో నాకు తెలియక ఏడిపోస్తుంది అని చెప్పి, అని చెప్పటమే కాకుండా ఆవిడ భ్రష్ట వెళ్ళి ఆవిడ గురువుతో చెప్పింది. ఆవిడ గురువే ఇప్పుడు నా మీద పద్యాలు రాసింది ఇంగ్లీష్లో, మళ్ళీ రిట్రీట్కి వచ్చి. నేను ఇంగ్లాండ్ ప్రయాణం ఆ ఒక్క ఇన్సిడెంట్ నాకు చాలు. అప్పుడు రామకృష్ణుని మాట నాకు జ్ఞాపకం వచ్చింది, ఇట్ ఈస్ గ్లోరియస్, ఈవెన్ టేక్ హెల్ప్ వన్ మ్యాన్. నువ్వు చూపించినటువంటి అంత గొప్ప కరుణకు ప్రత్యామ్నాయంగా నువ్వు నా పట్ల చూపించినటువంటి కంపాషన్, నువ్వు నా పట్ల చూపించినటువంటి మెరిసి, ఆ కంపాషన్కి అనుగుణంగా దానికి ప్రత్యామ్నాయంగా నేను నీకు ఏం చేయగలను అని అనిపిస్తుంది. అతను ఎప్పుడున్నా రియలైజేషన్ వచ్చిన తర్వాత గురువు పట్లటువంటి భావన కలుగుతుంది అతను. ఒకసారి స్వామి చెన్నయ్యనంద భీమవరంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అందుకని దీక్షా గురువు స్వామి శివానంద, చదువు చెప్పిన గురువు తపోవన మహారాజ్. ఈ శివానంద ఋషికేశ్లో ఉండేవాడు, తపోవన మహారాజ్ ఉత్తరకాశీలో ఉండేవాడు. ఉపనిషత్తులు శ్రవణం చేసిన తర్వాత, ఇంతకాలం మీరు నాకు ఉపనిషత్తులు బోధించారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో దానికి ప్రత్యామ్నాయంగా మీ పట్ల ఉన్నటువంటి నా కృతజ్ఞత తెలియపరచడానికి, నువ్వు ఏదైతే నా దగ్గర శ్రవణం చేశావో దాన్ని జనసామాన్యంలోకి వెళ్ళి దాన్ని ప్రచారం చేయి. ఏదైతే నువ్వు నా దగ్గర శ్రవణం చేశావో, ఇంతకాలం నుంచి ఏ ఉపనిషత్తులైతే నా దగ్గర శ్రవణం చేశావో దాన్ని జనసామాన్యం నా దగ్గర నువ్వు వెళ్ళది వెళ్ళి 10 మందికి వెళ్ళి బోధించు, కొంతమందికి చైతన్య స్థాయి పెరిగే అవకాశం దొరుకుతుంది అని నా గురువుని ఇలా అడిగితే నాకు ఇలాగని చెప్పాడు. అదేమో విద్యాగురువు చెప్పాడు, ఇంకా దీక్షా గురువు చేసిన పని చెప్తున్నాడు ఆయన అని రోజుకు 4 పెట్టి 3 పెట్టి తయారు చేసేవాడు. అతను సన్యాసం పుచ్చుకున్నా కూడా ఎవరండి చెన్నయ్యనంద, ఆయనకి అలవాటు స్మోకింగ్ హ్యాబిట్, సన్యాసం పుచ్చుకున్నా కూడా రోజుకు 2-3 పెట్టి తయారు చేసేవాడు అతను. శివానంద ఎలాగే అలవాటిని తొలగించడం కోసం, అది గురువు యొక్క కరుణ చూడండి, ఈ స్మోకింగ్ హ్యాబిట్లో నుంచి అతను ఎలాగా బయటకు తీసుకురావడం కోసం అని ఆలోచించాడు అతను. అంటే నాకంటే నీకు పాఠం ఆయన బాగా చెప్పగలని తపోవన మహారాజ్ దగ్గరికి చెన్నయానందని పంపినవాడు శివానంద్ అనేటండి. సరే నువ్వు వెళ్ళేటప్పుడు మటుకు నాకు కనిపించేళ్ళు, చూసి వెళ్ళు, అక్కడ చదువుకోవడానికి నువ్వు విద్య ప్రారంభించేటప్పటికీ ఉపనిషత్తులు శ్రవణం చేయడానికి అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు కనిపించి వెళ్ళానాడు శివానంద. అంటే ఎన్ని భగవద్గీత ఎన్నిసార్లు పారాయణం చేసినా సిగరెట్ కాల్చి అలవాట్లోంచి చెన్నయానంద బయటకు రాలేకపోతున్నాడు. అది ఇక్కడ భగవద్గీత పారాయణం చేస్తున్నాడు, ఆయన ఇష్టదేవత కృష్ణుడు, చెన్నయానందకి ఫేవరెట్ గాడ్ ఎవరంటే కృష్ణుడు. ఆ కృష్ణుని ఉపాసన చేస్తున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, ఈ చిన్న హ్యాబిట్లోంచి బయటకు రాలేకపోతున్నాడు. చూసారు గురువు అనుగ్రహం లేకపోతే ఈ చిన్న అలవాట్లోంచి కూడా బయటకు రాలేదు. అప్పుడు ఏం చేశాడు, నువ్వు వెళ్ళేటప్పుడు ఉత్తరకాశ వెళ్ళేప్పుడు నాకు కనిపించేళ్ళు అన్నాడు అట. సరే నువ్వు ఏం చేశాడు, మంచి మంచి సిగరెట్ పెట్లు, ఒక 5 సిగరెట్ పెట్లు కొన్నాడు అట. మంచి మంచి గోల్డ్ ఫ్లాక్ మంచి మంచి ఉంటాయి కదండి, చూసారు పెళ్ళిళ్ళకి ప్రెజెంటేషన్ ఇస్తారు చూడండి, అలా ప్రజెంటేషన్ రంగురంగుల కాగితాలతో దాన్ని మూట కట్టేశాడు నీ 5 సిగరెట్ పెట్లు. ఎవరు శివానంద, రంగురంగుల కాగితాలతో మన ప్రజెంటేషన్ ఇస్తాం చూడండి, అలా లోపల సిగరెట్ పెట్లు తెలియకుండా బయట ఒక 15 కాగితం 5-6 కాగితాలతో కలర్ పేపర్స్ తోటి దాన్ని ప్యాక్ చేసి దాన్ని అందంగా ప్యాక్ చేసి ఉంచాడు.
ఇది ట్యాక్సీ నుంచాడు వెళ్ళాను, నేను ఉత్తరకాశీ వెళుతున్నాను చెప్పడానికి వచ్చాడు చెన్నైనంద. అంటే గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో నేను చెబుతున్నాను. సరే ఈ చేతిలో పెట్టాడు. ఏదండి ఈ సిగరెట్ పెట్టు ప్యాకెట్టు, ఆ పెద్ద ప్యాకెట్ ఆయన శివానంద చెన్నైనంద చేతిలో పెట్టాడు. చేతులు పెడితే ఆయన ఏమనుకున్నట్టుంది, దారిలో మనం ఇబ్బంది పడకుండా స్వీట్లు ఇచ్చాడేమనుకున్నాడు. మనం దూరం ప్రయత్నం చేస్తాం, వెళ్ళి స్వీట్లు ఇచ్చుంటాడు తప్ప మన గురువు గారికి మన మీద ఎంత ప్రేమ ఉంది అనుకున్నాడు. ఈ మధ్యదారిలో మనం ఎత్తకూడదు, వెళ్ళి గమ్యస్థానానికి వెళ్ళాక తినేద్దాం అనుకున్నాడు. మళ్ళీ మధ్యలో ఈ మధ్య మార్గంలో ఓపెన్ చేయకూడదు, ఈ మంచి మంచి స్వీట్స్ అయి ఉంటాయి, మనం ఉత్తరకాశీ రీచ్ అయిన తర్వాత అక్కడ తినవచ్చు అనుకున్నాడు. నేను అక్కడ వెళ్ళి స్నానం చేసి అప్పుడు ఈ తినటానికి ఓపెన్ చేశాడట. ఓపెన్ చేస్తే స్వీట్స్ లేవు, ఆర్ట్స్ లేవు, అన్ని సిగరెట్ పెట్టాడు. అప్పుడు ఆయనకి ఓహో నా హ్యాబిట్ నుంచి నన్ను బయటకు తీసుకురావడం కోసం కదా ఈ గురువు నన్ను చేసిందని. అంటే గురువు నా గురించి ఎంత బాధపడి ఉంటాడో శివానంద, ఈ హ్యాబిట్ నుంచి నన్ను బయటకు రావడం గురించి నా గురించి ఎంత ఆలోచించాడో, ఎంత కాలాన్ని వెచ్చించాడో. ఇది కదా గురువు అనుగ్రహం ఉంటే, ఇంత అనుగ్రహం గురువు నా పట్ల చూపిస్తుంటే ఇంకా నేను స్మృతిని మానకపోతే నేనెందుకు ఉపనిషత్తుకి శ్రవణం చేయడానికి పనికొస్తాను. ఆ ఏం చేశాడని వెళ్ళి గంగానది దగ్గరికి వెళ్ళి ఆ గంగానదికి ఒక నమస్కారం పెట్టి ఈ సిగరెట్ పెట్లని గంగానదిలో పడేశాడు. అప్పుడు కానీ నాకు స్మృతిని కాబట్టి పోలేదు అన్నాడు అనుకున్నాను. అంటే గురువు అనుగ్రహం అంటే గురువు అనుగ్రహం ఒక రాంగ్ థింకింగ్ నుంచి, ఒక రాంగ్ హ్యాబిట్ నుంచి గురువు అతని డిసైపుల్ని ఎలా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడో ఒక ఉదాహరణకి చెప్పడం కోసం భీమవరం కాలేజీ గ్రౌండ్లో చెప్పినటువంటి మాట. తడిగుడ్డని పిండితే అందులోంచి ఎలా నీళ్లు కారుతాయో, అయితే స్పిరిచువల్గా ఈ ఆధ్యాత్మిక చిల్డ్రన్ కోసం గురువు కూడా అంత తపన పొందుతాడు కొన్ని ఇన్సిడెంట్స్లో. ఆ పెరుమాండుకి ఏదో రాంగ్ థింకింగ్ ఉండేది, రాంగ్ హ్యాబిట్స్ ఉండేది. నేను ఆ చావు దగ్గరికి వచ్చింది, నేను నరకానికి పోతానన్నాడు పెరుమాళ్ళు ఎవరు భగవంతుతో. అది భగవాన్ గారు పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు, ఒకవేళ నిజంగానూ నరకానికి వెళితే నీ కూడా నేను కూడా నరకానికి వస్తాను అయ్యా, కానీ నరకానికి వెళ్ళే పనులు మటుకు ఇప్పుడు నేను ఆపచ్చు. అదే నీ గురువు అంటే, ఓ పెరిమాళ్ళు, ఒకవేళ నిజంగానూ సరే నువ్వు మైనించిన తర్వాత నరకానికి వెళతావు అనుకో, నాకు నరకంలో పని లేకపోతే నీకోసం నేను వస్తాను. గతం వదిలే, ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, కానీ ఎప్పటికైనా నరకానికి వెళ్ళే పనులు మాను. కానీ నువ్వు మానవు అనుకో, నరకానికి వెళతావు అనుకో, నీకోసం నేను వస్తాను. వాడు గురువు. అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. ఈ భౌతికి వెళ్ళే ప్రేమలో ఓ అరుణాచలేశ్వరుడా, ఆ తల్లి ప్రేమను కూడా నేను చూచాను, కానీ నీ ప్రేమ ముందు ఓ అరుణాచలేశ్వరుడా, నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ. తల్లి ప్రేమ గొప్పది, నేను కాదనటం లేక నీతో నీ ప్రేమతో పోల్చుకుంటే తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ, ప్రేమే కాదు అదే నీ ఈశ్వరుడు యొక్క ప్రేమ. అక్షర మణమాలలో భగవాన్ చెప్తాడు, నా దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే, నా దేహం ఈ భౌతికమైన దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే, నీ జ్ఞానాగ్నిని పంపించి నాలో ఉన్న వాసనని, నాలో ఉన్న పునర్జన్మ హేతువుల్ని, నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని, నాలో ఉన్న రాంగ్ థింకింగ్ని, నాలో ఉన్న రాంగ్ హ్యాబిట్స్ని కాల్చి బూడిచ్చేవలసిన బాధ్యత నీ మీద ఉందని ఆచరిస్తాడు. ఎప్పుడు ఈ దేహం అగ్నికి ఆహుతి అవ్వకముందే, ఈ దేహం అగ్నికి ఆగుతూ అయిపోయిన తర్వాత నీ పని ఏముంది, పేషెంట్ చనిపోయాడంటే డాక్టర్ పని ఎందుకంటే ఏడ్రమ్మంటారు డాక్టర్ గారిని. ఆ శిష్యుడు ఆ హృదయానికి సంబంధించిన అనుభవం పొందిన తర్వాత, ఆత్మానుభవం ఒక్కసారి గ్లింప్సెస్ అతనికి లభించిన తర్వాత, ఆత్మానుభవం పొందిన తర్వాత ఆ నిజమైన గురువు ఏమనుకుంటాడటండి, వీడు ఏమీ చేయక్కర్లేదు, వీడు ఏమీ చేయక్కర్లేదు, ఒకవేళ దేహప్రార్థన ఏదైనా ఉంటే చేయవలసి ఉంటే చేస్తాడు, లేకపోతే చేయవలసిన యోగం లేకపోతే చేయడు, అది ముఖ్యం కాదు. అది దేహయాత్రలో వాడు ఏం చేస్తున్నాడు, బాహ్యంగా ఏమి చేస్తున్నాడో, ఏం చేయటం లేదనేది ముఖ్యం కాదు. వాడు ఏ స్థితిని పొందాడో, ఏ ట్రూ స్టేట్ని పొందాడో, ఏ అల్టిమేట్ స్టేట్ని పొందాడో, ఏ లాయల్ స్టేట్ని పొందాడో, ఏ ఫెయిత్ఫుల్ స్టేట్ని పొందాడో, అక్కడ వాడు ఉంటే చాలు అనుకుంటాడు అట్ల గురువు. వాడు దేహం ద్వారా జరగవలసిన పని ఏదో జరుగుతుంది, ఈ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని దేహం ద్వారా జరగవలసింది జరుగుతుంది. కానీ ఆ స్టేట్లోంచి జరగకూడదు. ఏది వాడు ఏ స్టేట్ని అయితే పొందాడో ఆ స్టేట్లోంచి, ఆ లాయల్ స్టేట్లోంచి, ఆ ఫెయిత్ఫుల్ స్టేట్లోంచి, ఆ ట్రూ స్టేట్లోంచి, ఆ రియల్ స్టేట్లోంచి, ఆ అల్టిమేట్ ఆ రియాలిటీలోంచి వాడు జారకుండా ఉంటే చాలు. వాడు జారకుండా ఉంటే చాలు, ఆ నిజస్థితిలో ఉన్నట్లు ఉంటే వాడు చాలు. వాడు చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే, వాడు భౌతికంగా ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయకపోవచ్చు, అది వాడి దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. కానీ వాడు పొందిన స్టేట్ నుంచి వాడు దారకుండా ఉంటే చాలు అయ్యా అని అనుకుంటాడట నిజమైన గురు. అంటే బురద పాములు అనుకోవాలి. ఈ బురద పాములు లాంటి గురువులు మటుకు అలా అనుకోరటం. భగవాన్ చెప్తున్నారు కర్మఫలాల గురించి కంగారు పడకుండా. కర్మ చేస్తే ఫలం అనుభవంలోకి వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి ఫలం అనుభవంలోకి వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలం అనుభవంలోకి వస్తుంది. కానీ ఆ కర్మఫలంతో మీరు తాదాత్యం పొందకండి, ఆ కర్మఫలంతో తాదాత్యం పొందకండి. దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఆ పని చేసుకుంటూ దేహం పోతుంది. ఆ దేహయాత్ర కర్మానుగుణంగా దేహయాత్ర జరుగుతూ ఉంటుంది. కానీ కర్మఫలంతో నువ్వు తాదాత్యం పొందకు. నీ సాధన యొక్క శక్తి అంతా అక్కడ నువ్వు చూపించవలసి ఉంది. సాధన సాధన అంటే ఏంటంటే కర్మఫలం నీకు అనుభవంలోకి వస్తుంది. దాని చెడమటికి నీకు తాదాత్యం లేకుండా ఉండు నువ్వు. అంటే నీకు సుఖ ప్రారంభం ఉన్నా దుఃఖ ప్రారంభం ఉన్నా ఏ ప్రారంభం ఉన్నా ఆ ప్రారంభం ఆ ప్రారంభ ఫలం ఆ కర్మ ఫలం నేను అంటదు నేను ముట్టదు అన్నాడు. ఏం వండర్ఫుల్ టీచింగ్ వచ్చి చూడండి. నీకు ఒకవేళ మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. కానీ కర్మఫలంతో నువ్వు తాదాత్యం పొందకు. నువ్వు చేయవలసిన సాధన కూడా దానికోసం. నీ యథార్థ స్వభావాన్ని తెలిస్తే, నీ హృదయంలో నిజం నీకు తెలిస్తే, కర్మఫలంతో తాదాత్యం పొందడం కాదు కర్తవ్యం కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. నీ హృదయంలోనే నిజం నీకు తెలిస్తే, అసలు నువ్వు కర్తవే కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. కర్మఫలం కాదు, అసలు నువ్వు కర్తవే కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. అంటే మీరు చక్కగా సంస్కరింపబడితే, మీ మనస్సును సంస్కరించుకుంటే కర్మఫలం కూడా మిమ్మల్ని ముట్టుకోదు. అంటే ఈశ్వరుడి పట్ల నీకు సజీవమైన విశ్వాసం ఉంటే, ఒకవేళ ఎప్పుడైనా నీ తలకాయ పోయి రోజు వస్తే నీ తలకాయ పాలు ఉడికి కిరీటం కింద పడిపోయి ఊరుకుంటుందని. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. దూరం అంటే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఒక ఉపనిషత్తులు ఒక మాట చెప్పారు, ఆత్మటండి ఆ చైతన్యం ఉంటండి, ఆ బ్రహ్మ ముందు చూశారు, ఆ నిజం ముందు చూశారు, ఏ నిజం పారమార్థిక నిజం ముందు చూశారు, ఆ చావు లేని నిజం పుట్టిన లేని నిజం ఉంది ఎలా ఉండటండి, అది దూరంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అని చెప్పారు ఉపనిషత్తులు. ఆ చావు పుట్టుకు లేని ఆ చావు పుట్టుకు లేదటండి అది నిజమటండి, దానికి చావు లేదు పుట్టుకు లేదు ముసలితనం లేదటండి. పుట్టిన దానికి ముసలితనం ఎలా వస్తుందని పుట్టిన దానికి వస్తుంది. కానీ ఆయన అంటాడు ఉపనిషత్తులు అందంగా ఎంత అందంగా చెప్పాడటండి, ఆ నిజమే ఆ నిజం దూరముగా ఉన్నది దగ్గరగా ఉన్నదని ముందు ఆయన చెప్పాడండి ఉపనిషత్తు. ఆ ఋషి చెప్పాడు ఎవరికి దూరముగా ఉండటండి, ఆ నిజం తెలియని వాళ్ళకి దూరముగా ఉండటం, తెలుసున్న వాళ్ళకి దగ్గరగా ఉన్నది. అంటే నరేంద్రది గారు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఆ పారమార్థిక సత్యం దూరముగా ఉండదన్నాడండి, మళ్ళీ ఆ విషయం ఏమన్నాడంటే దగ్గరగా ఉన్నదన్నాడు. అంటే తెలియని వాళ్ళకి దూరముగా ఉన్నది, తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉన్నది. అదే దూరముగా ఉంది అదే దగ్గరగా ఉంది, తెలిస్తే దగ్గరగా ఉంటుంది, తెలియకపోతే దూరముగా ఉంటుంది. భగవాన్ అన్నారు దూరం ఏంటి దగ్గరే అదే నువ్వు అన్నారు. అది దూరము కానీ దగ్గర కానీ అదే నువ్వు, అదే అదే నీవు. ఇంకొక వాక్యం జ్ఞాపకించుకుని ఇది వేదసారం, నువ్వు బాగా జ్ఞాపకం. నువ్వెవరో నీకు తెలియకుండా నీకు కోటి జన్మలెత్తాను నీకు మోక్షం రాదు, ఇదే వేదాల యొక్క సారం. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి. నువ్వెవరో నీకు తెలియకపోతే నీకు మోక్షం అనేది లేదు, పరమగతి లేదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమంచు స్మరించు వారల అహము నిర్మించు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిలుచు స్థితి కరుణింపు అరుణాచల ఒకడవవు నిన్ను మాయ మనరించి ఉన్నది ఒకటేనట్టండి. ఎంత గొడవ ఎంత లీల ఎంత మాయ ఎంత గందరగోళం ఎంత ప్రకృతి ఉన్నది ఒకటేనట్టండి. అది ఎన్ని రకాలుగా కనిపిస్తుంది అట్ల మనకి. ఒకడవవు నిన్ను మాయ మనరించి ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చువారు ఎవరు వచ్చువారు ఎవరు ఒకడవవు నిన్ను మాయ మనరించి వచ్చువారు ఎవరు ఇది నువ్వు జాలము అరుణాచల ఈ కోపతాపాలు, ఈ రాగద్వేషాలు, ఈ పుట్టటాలు, ఈ చావటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా నీ లీల, ఇదంతా నీ మాయ, ఇదంతా నీ గారడు. ఒకడవ్వవు నిన్ను మాయ మనరించి వచ్చేవారు ఎవరు? నీవు జాలము అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. పై కూర్చే కొండలాగా కనిపిస్తున్నావు, మొద్దులాగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు అనుగ్రహ స్వరూపుడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమ, కృప చేసిన ఏలని అరుణాచల.